அத்தியானமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரி தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்டவபுர்தராபியாம் நகேந்திரகன்யாவிருஷகேயதனாபியாம் நமோ நமசங்கரபார்வதீபியாம் ஓம் நமசிவாயை ஜ நமசிவாய ஓம் நமசிவாயை ஜ நமசிவாய ஓம் நமசிவாயை ஜ நமசிவாய நாகேஸ்வர ஜோதிர்லிங்க ஆவிர்வாவ ఘట్టంలో அடுகு பெட்டாம் మనం కొంత చెప్పుకున్నాం కూడా పశ్చిమ సముద్ర తీరంలో ఇవాళ మనం ద్వారకా అని పిలుచుకుంటున్న స్థలంలో ఒకప్పుడు దారుక అనే రాక్షసి తన భర్త దారుకుడితో పాటు మకాం పెట్టింది. ఈ దారుక అమ్మవారి భక్తురాలు, అమ్మ అనుగ్రహం పొందింది, అమ్మవారి వల్ల సౌభాగ్యము శాశ్వతంగా ఉండే వరము పొందింది. ఈ రాక్షసులు విజృంభించారు, సమస్త ప్రాణుల్ని పీడించేవారు. సముద్రంలోంచి వచ్చే నౌకలను అప్పుడప్పుడు పట్టుకుని వాటిని విరగ్గొట్టి పారవేసి అందులో ఉన్నవాళ్ళందరినీ అప్పడాలు నవ్వినట్టుగా నవ్విలేసేవారు. దేవతల్ని కూడా చితక్కొట్టారు వీళ్ళు. ఈ బాధ తట్టుకోలేనటువంటి ఋషులు, మానవులు, సంస్కారం కలిగిన వాళ్ళంతా ఆ సమయంలో పశ్చిమ సముద్ర తీరంలో తపస్సు చేసుకుంటున్న ఔర్వముని దగ్గరికి వెళ్ళారు. ఔర్వుడు మహాశక్తివంతుడు. పూర్వం శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం నుంచి భృగు మొట్టమొదట పుట్టాడు. భృగు ప్రథమ జన్మ శ్రీవత్సం నుంచి వచ్చింది. తర్వాత మళ్ళీ ఆయన బ్రహ్మ మానసపుత్రుడు అయ్యాడు, అందువల్ల ప్రజాపతి అయ్యాడు. అనేక పర్యాయాలు ఆ మహానుభావులు మళ్ళీ మళ్ళీ ఆవిర్భవించగలరు. ఉదాహరణకు వశిష్ఠుడున్నాడు, బ్రహ్మ మానసపుత్రుడే కాక మళ్ళీ రెండోసారి పుట్టాడు కదా, అందుకే రెండోసారి పుట్టినప్పటి నుంచి ఆయన వరుణపుత్రుడైపోయాడు. కేవలం వరుణుడే కాదు, సూర్యుడికి వరుణుడికి పుత్రుడయ్యాడు. అగస్త్యుడు, వశిష్ఠుడు ఇద్దరు కూడా మిత్రావరుణుల యొక్క తేజస్సుతో పునర్జన్మెత్తటం వల్ల వాళ్ళని మైత్రావరుణులు అంటారు. కాబట్టి మహాత్ములు ఎప్పుడన్నా కోరుకున్నప్పుడు ఇతరుల శరీరంలో ప్రవేశించి మళ్ళీ బయటకు వస్తారు. ఒక శరీరంలో ప్రవేశించి బయటకు వస్తే ఆ వ్యక్తి యొక్క కుమారుడు అవుతాడు, పునర్జన్మ ఎత్తినట్టు అవుతుందన్నమాట. ఇప్పుడు నాకే కాస్త ఆనందం కలిగితే ఇప్పటికిప్పుడు మాయమైపోయి శివలింగంలో దూరిపోయి మళ్ళీ శివుడిలో తిరగలను, అప్పుడు శివుడు కొడుకును అవుతాను. మహాత్ములైన యోగులు కదా, ఆ రోజుల్లో చాలా తేలికగా ఉండేదన్నమాట. అందువల్లే వాళ్ళకి మనం అనుకుని వరుసలు ఉండవు, ఎందుకంటే అది ఒక తేజస్సుది. సముద్రంలో కెరటాలు బయటకు వచ్చి ఆ కెరటం అందులో కలిసిపోతున్నప్పుడు దానికి తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి, వరుస ఏమిటప్పుడు? ఇలా వైయక్తికంగా మనం ఒక భార్యాభర్తలకు మాత్రమే పుత్రులమైనప్పుడు మాత్రమే వరుసలు కులాలు మిగులుతాయన్నమాట. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వాయువు ఇటువంటి వాళ్ళ విషయంలో తెలిసి తెలియక మనం వావి వరుస ఇలాంటివి గణించకూడదు. అగ్నికి వరుస ఏమిటండి? రోజు ఎన్నో రకాలైనటువంటి ప్రాణుల్ని కాల్చి పారేస్తాడు, అన్నము వండి పెడతాడు, చెత్త తగలబెడతాడు. అందుకని అగ్నికి అస్పృశ్యత ఎక్కడుంటుంది? సూర్యుడు రోజు అన్నిటి మీద తన కిరణాలు ప్రసారం చేస్తాడు. మలమూత్రాల మీద సూర్యభగవానుడి కిరణాలు పడతాయి, అదే సమయంలో యజ్ఞహోత్రుడి మీద పడతాయి, మన మీద పడతాయి. అందుకని ఇదిగో అక్కడ పనికి మాలినటువంటి అశౌచాలయం మీద నీ కిరణములు ప్రసారం చేసి మా ఇంటికి వస్తావా అని సూర్యుడు ఎవరన్నా ధిక్కరిస్తే తర్వాత వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందుకే సర్వభక్షుడు అగ్ని అన్నిటిని కూడా దోషి కానట్లే మహాత్ములు ఏ పని చేసినా వాడికి దోషం అంటదట. ఒక స్థాయి దాటి ఉపాసన కలిగిన వాడికి ఈ శారీరక సంబంధాలు మానసిక సంబంధాలు ఏమీ ఉండవు గనక వాళ్ళకి ఏ దోషము లేదన్నారు. అందుకే కృష్ణ పరమాత్ముడికి ఏ దోషము లేదు, కారణం ఆయన సర్వాంతర్యామి కనుక. అలాగే భృగు మహర్షి మళ్ళీ బ్రహ్మ మనసపుత్రుడిగా కూడా పుట్టాడు. మహా తపస్యాలు ఆయన, ఎంత తపస్యాలు పురాణాల్లో అనేక గాథల ద్వారా మనకు తెలుస్తున్నది. విష్ణువుని ఎగిరి ఎడంకాలతో వక్షస్థలం మీద తన్నగలిగాడంటే, తన్ని బతికాడంటే ఆయన తప్ప ఎవరిన బతకగలడ? కారణం ఆయన పుత్రుడు గనక, ఆయన భక్తుడు గనక. వెనకటి ఒక కథ ఉందిలేండి. ఒకరోజున శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరంలో సభ చేశాడు. సభలో వసుదేవుడు, తన కొడుకు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఇలా ఎంతోమంది ఉన్నారు. ఇంతలో కృష్ణుడు వచ్చి, నిన్న రాత్రి ఒకడొచ్చి నా గుండెల మీద తన్నాడు ఎడంకాలతోటి, వాడిని ఏం చేయాలి అని అడిగాడు. అందరికీ ఒళ్ళు మండిపోయింది. వెంటనే యాదవులంతా లేచి వాడి కాళ్ళు నరికేస్తాం, కీళ్ళు నరికేస్తాం, తలకే నరికేస్తాం అన్నారు. అప్పుడు హఠాత్తుగా చిరునవ్వు నవ్వుతూ కులపురోహితుడు గర్గాచార్యుడు వచ్చి, కృష్ణ నీ వక్షస్థలం మీద రాత్రి ఎడంకాలతో తన్నిన వాడి కాలికి గండపిండేరం వేద్దామన్నట్ట. ఏమిటి ఏమిటి, మా కృష్ణుడిని తన్నిన వాడికి గండపిండేరం వేయటమా? గండం తప్ప పిండేరం ఉండదన్నారు తక్కిన వాళ్ళు. అప్పుడు ఆయన పక్కపక్కనవి, కొంచెమన్నా ఔచిత్యం ఉంచుకుంటారా ఆయన, బుర్ర ఉపయోగించండి, వీ హ్యావ్ టు యూజ్ అవర్ మైండ్ అన్నాడు. ఆయనకు అన్ని లాంగ్వేజెస్ వచ్చలేండి. అప్పుడు వాళ్ళు తెల్లబోయి, కృష్ణుడి ఎడమకాలితో తన్నితే వాడికి శిక్ష వేయకుండా గండపిండేరం వేయాలంటావు, పైగా బుర్ర ఉపయోగించాలంటావు, నీ బుర్ర మీద కర్రతో కొట్టాలేమో అన్నారట. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, వారి పిచ్చాళ్ళలారా, ఇంకా మీకు అర్థం కాల, అర్ధరాత్రి 12 గంటలకి శ్రీకృష్ణుడు అంతఃపురంలోకి ఈ ప్రపంచంలో ఎవడన వెళ్ళగలడా? విడితే మాత్రం వక్షస్థలం మీద తనగలడా? తన్నితే సత్యభామో రుక్మిడో తనాలి, లేదా మనవడు తనాలి, అనిరుద్ధుడు తన్ను ఉంటాడు. చంటిపిల్లాడితో ఆడుకుంటూ ఉంటే చంటిపిల్లాడు ఏం చేస్తాడు? గుండెల మీద తంతాడు. అందుకే తన్నింది బహుశా ఆయన మనవడు అయి ఉంటాడు. అందువల్లే గండపిండేరం వెయ్యాలన్నాను అనగానే కృష్ణుడు ఆయన అభినందించి ఈ దండ ఆయన వెళ్ళవచ్చాడు. ఇది కాదు, అక్కడ దండ ఉందిలేండి. కాబట్టి సాధారణంగా రాత్రిపూట వచ్చి పద్మాకరి గారి గుండెల మీద ఎవరు తన్నుతారండి? కాస్తోకొస్తూ సరసం కలిగితే మా ఆవిడ తన్నాలి, లేకపోతే మా మనవడో మనవరో తన్నాలి. అప్పుడు అంతేగాని మీరు ఎవరన్నా మా ఇంట్లోకి లోపలికి రాగలుగుతారా? అంత తేలిగ్గా వస్తే మాత్రం అవకాశం ఉంటుందా? ఇవన్నీ కొంచెం బుర్ర ఉపయోగిస్తే తెలుస్తాయి. అంటే తద్వారా భృగు మహర్షి వక్షస్థలం మీద విష్ణువుని తన్నగలిగాడు అంటే ఎంతటి శక్తివంతుడు, ఎంత ఆత్మీయత ఉన్నది ఆయనకి పరమాత్మతో. అందుకే పరమాత్ముడు సంతోషించి ఆయన కాళ్ళు నొక్కాడు తప్ప, అరికాల్లో ఉన్న అహంకారానికి మూల కారణమైన కన్ను నొక్కాడు తప్ప ఆయన్ని మాత్రం నొక్కలేదు. మళ్ళీ లక్ష్మీదేవి ఆయన కూతురుగా పుట్టింది. విష్ణువుకి ఆయన పుత్రుడై పుట్టాక లక్ష్మీదేవి కూడా ఆయనకి కూతురై పుట్టింది. అందుకే ఆవిడకి భార్గవి అని పేరు. మహాత్ముల చరిత్రలు చాలా గొప్పవి, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఆ భృగువు యొక్క కుమారులు వరుసగా శుక్రాచార్యుడు, చ్యవన మహర్షి మొదలైన వాళ్ళు ఒక 5 ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు. ఇంకా చిల్లర కొడుకులు చాలామంది ఉంటారు, ఇక్కడ అంతమంది పేర్లు కాదు. కానీ పరమశక్తి కలిగిన వాళ్ళలో చ్యవనుడు, శుక్రుడు గొప్పవాళ్ళు. ఈ చ్యవనుడి కొడుకుల్లో ఒక కొడుకు ఉన్నాడు, వాడికి చ్యావనుడు అని పేరు. చ్యవనస్య అపుత్రం పవాన్ చ్యావన. ఆయన ఒక పరమ పవిత్రురాలైనటువంటి స్త్రీని, పరమ సంస్కారం కలిగినటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. భార్య అంటే ఆయనకి చాలా గౌరవం. రోజు భార్యని నెత్తి మీద పెట్టుకు చూసేవాడు. ఇలా ఉండగా ఈ భార్య గర్భవతి అయింది. పూర్వకాలంలో భార్య గర్భవతి అయితే ఆవిడ కాలు తీసి పక్కన పెట్టనిచ్చేవారు కాదు, అత్తమామలు అలాగే చూసుకునేవారు, భర్త అలా చూసుకునేవాడు. మంచి పూర్ణ గర్భవతి అయిన భార్యని కాలినడకన అటు ఇటు తిప్పేవారు కాదు ఎక్కువగా, కొంచెం ప్రేమగా చూసుకునేవారు. వంశాంకురాన్ని ఇస్తుంది అనే ఉద్దేశంతో ప్రేమగా చూసేవారు. దిక్కుమాల నాటోలో పారేసి అటు ఇటు తిప్పేవారు కదా. ఆ కాలం వేరు, ఆ మంచితనం వేరు. ఇతడు కూడా, ఈ చ్యావనుడు కూడా తన భార్యని కళ్ళల్లో పెట్టుకు చూశాడు. ఇంతలో ఏం జరిగింది, ఒకసారి పరమ దుర్మార్గులైన కార్తవీర్యార్జునుడు కొడుకులంతా మాకు డబ్బు కావాలి అంటూ ఈ భృగు వంశస్థుల మీద పడ్డారు. మా డబ్బు మీకెలా ఇస్తాం, ఒకసారి మా దగ్గరికి వచ్చాక ఇవ్వమన్నారు వాళ్ళు. అందులో కొంతమంది లోపత్వంతో ఇవ్వలేదు. దాంతో వీళ్ళకి మండిపోయి అందరినీ చంపేశారు. ఆడవాళ్ళని చంపేశారు, మగవాళ్ళని చంపేశారు. వాళ్ళ దొడ్లలో ఉన్నటువంటి నిధి తవ్వి పట్టుకుపోయారు. ఆ సమయంలో ఈ చ్యావనుడిని కూడా చంపేశారు. ఆయన చాలా ఉత్తముడని చెప్పాను కదా, నేను కులపురోహితుడిని వీళ్ళకి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీడు నన్ను చంపినా కోపగించను అని వాళ్ళు తలనరుగుతూ ఉంటే నారాయణుడిని తలుచుకుని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి నారాయణుడు మళ్ళీ భూమికి పంపేశాడు అనుకోండి ఆయన్ని, నువ్వు మళ్ళీ నీ శరీరంతో భూమికి వెళ్ళవలసిందేనని. ప్రస్తుతం ఆయన చచ్చిపోయి వైకుంఠానికి పోయాడు. భార్య గర్భవతి, అప్పటికవిడికి 7వ నెల పైగా, ఇంకా 2 నెలలు నిండితే గాని పిల్లవాడు పుట్టాడు. ఆ సమయంలో ఈ పరమ పాపాత్ములైన కార్తవీర్యార్జునుడి కుమారులంతా కత్తులు కటార్లు గొడ్డళ్ళు పుచ్చుకుని ఈమెను చంపడానికి వెంటబడ్డారు. పాపం గర్భవతి పరిగెత్తలేక ఆయాసపడుతూ 2 అడుగులు వేసి పడిపోయింది కింద. అప్పుడు వాళ్ళు గొడ్డలు తీసుకుని ఒకడు, కత్తి తీసుకుని ఒకడు ఆవిడ పడవబోతూ ఉంటే హఠాత్తుగా ఆవిడ కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు బొజ్జలో నుంచి తొడలోకి వచ్చేసాడు. కుడి తొడలోకి వచ్చి తొడ అలా చీల్చుకుని, ఆవిడ తొడని చీల్చుకుని సిజేరియన్ ఆపరేషన్ చేసినట్టుగా. సిజేరియన్ ఇప్పుడు పొట్ట దగ్గరికి వస్తే ఇస్తారు. వీడు వాళ్ళ అమ్మకి ఎక్కువ బాధ కలిగించడం ఇష్టం లేకపోయిందిట. పొట్టకు వస్తే మళ్ళీ ఒక 5-6 నెలలు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ ఆ బొజ్జ నానాయాతన పడుతుంది. అయితే తొడ అయితే తొందరగా గాయం మానిపోతుందని ఆయన బొజ్జలోంచి తొడలోకి వచ్చి తొడ చీల్చుకుని బయటకు వచ్చేసాడు. చిన్న పిండం ఆయన, 7 నెలల పసిపిండం. ఒకసారి ఆలోచించండి ఆ గుడ్డు ఎలా ఉంటుందో. ఇంకా పూర్తిగా తయారు కాకుండా పుట్టాడు. అలా పుట్టి పుట్టడంతో పాపాత్ములారా మా అమ్మకే స్వస్థారట్రా అని వాళ్ళ కేసు చూడగానే వాళ్ళందరికీ కళ్ళు పోయి ఊరుగు నుంచి బయటకు వచ్చాడు కనుక ఔరుడు అన్నారన్నమాట ఆయన. అప్పటి నుంచి ఆయనకు ఔరుడు అని పేరు వచ్చింది. అందుకే శ్రీవత్స గోత్రంలో ఉన్న పంచ ఋషులలో వరుసగా భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔరవ అని ఈయన పేరు చెప్తారనమాట. ఈ ఔరుడు ఇంత గొప్ప మహాతపస్యాలి. తల్లిని రక్షించడానికి 7వ నెలలో గర్భంలో నుంచి తొడలోకి వచ్చి తొడ చీల్చుకుని బయటకు వచ్చి మొత్తం కార్తవీర్యార్జునుడి వంశం వాళ్ళని, హైహై వంశం వాళ్ళని గుడ్డి వాళ్ళని చేసేశాడు. ఆ తర్వాత తల్లి తొడ మీద చేతులు రాయగానే మళ్ళీ గాయం మారిపోయింది. చూస్తూ ఉండగా ఈ కుర్రవాడు 8 ఏళ్ళ కుర్రవాడిగా మారిపోయాడు. అలా మారిపోతే తల్లిదండ్రులకు ఎంత సుఖం అండి, పెంచక్కర్లేదు. అందరూ ఇప్పుడు 7వ నెలలో పుట్టేస్తే ఇంక్యుబేటర్లో పెట్టేయాలి, మళ్ళీ అక్కడి నుంచి ఆక్సిజన్ అందించాలి, నానాయాత్ర పడాలి. ఆ రోజుల్లో మహానుభావులు తమ తపశక్తితో అలా పుట్టారన్నమాట. అప్పుడు ఈ కళ్ళు పోయినటువంటి హైహైలు ఏడుస్తూ, అమ్మా మమ్మల్ని క్షమించమ్మా, మేము పరమపాపాత్తులం, డబ్బు కోసం కక్కుర్తిపడి మీ అందరి ప్రాణాలు తీసాం, గర్భవతుల గర్భాలు కూడా చీల్చి చంపాం, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, మీ అబ్బాయి తగిన శిక్ష విధించాడు, మా కళ్ళు పోగొట్టాడు, మమ్మల్ని రక్షించంటే ఆవిడ కొడుక్కేసి తిరిగి, ఎంత పాపాత్ములైనా ఒకప్పుడు మన శిష్యులు కదా, శిష్యులు తప్పు చేస్తే క్షమించటం గురువుల యొక్క లక్షణం, ఎంత పాపినైనా క్షమిస్తాడు కనుక గురువు అన్నారు. గురువు అవ్యాజ కరుణామూర్తి కాబట్టి వీళ్ళని రక్షించనగానే ఆయన మళ్ళీ వాళ్ళందరికీ కళ్ళిచ్చి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి, పురోహితుడికి డబ్బిచ్చి ఆ డబ్బులు లాక్కుంటారట పాపాత్ములారా, వాళ్ళు ఒకవేళ ఇవ్వనంటే మాత్రం చంపేయటి నేను పట్టుకుని. ఎంత దుర్మార్గత్వం అది, ఇటువంటి పని ఇంకెప్పుడు చేయకండి అని హెచ్చరించి వదిలేశాడు. ఆ ఔరువుడు తదనంతరం తల్లిని రక్షించి వైకుంఠంలో ఉన్న తండ్రిని మళ్ళీ భూమికి రప్పించి మళ్ళీ తల్లిదండ్రులు కలిపాడు. ఆ తర్వాత తపస్సు చేసుకోవడానికి బ్రహ్మచర్య నిష్ఠతో పశ్చిమ సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ ఈనాటి ద్వారకానగరం, అంటే ఈనాటి అంటే నేను చెప్పేది ఆనాడు ఇంకా కృష్ణుడు రాలేదు కనుక ద్వారకానగరం లేదు, అక్కడ కేవలం కుశస్థలీపురమే ఉంది. ఆ కుశస్థలీ తీరానికి 15-20 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో కూర్చుని నిష్ఠతో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. ఆయన దగ్గరకు వచ్చారు దేవతలను, మునులు వచ్చి, మహర్షి నువ్వు పుట్టి పుట్టగానే తల్లిని రక్షించిన వాడివి, పాపాత్ములకి కళ్ళు పోగొట్టిన వాడివి, అటువంటి నువ్వే ఇప్పుడు మమ్మల్ని రక్షించాలి, నీ తేజస్సు మాకు తెలుసు, నీవు తలుచుకుంటే సృష్టి తల్లకిందులు చేయగలుగుతావు, మహాత్ముడవు నువ్వు, నువ్వు త్రిమూర్తులకు కూడా ఆదర్శప్రాయుడివి, వాళ్ళు కూడా నువ్వు పిలిచినప్పుడు వచ్చి ప్రత్యక్షమై నీకు దర్శనమిస్తారు, నువ్వు తప్పిప్పుడు మాకు దిక్కులేదు, నీ దగ్గరికి రావడంతో సగం సుఖం కలిగింది మాకు. కారణం నీ శరీర కాంతి, మహాత్ముల యొక్క కాంతి వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళ కాళ్ళు ముట్టుకున్నా, వాళ్ళ శరీరం తగిలినా మనకున్న తాపములు తొలగిపోతాయి. మా తాపం తొలగిపోయింది. అందులో ఇప్పుడు నువ్వు మహాతపస్సు వల్ల శివుని తేజస్సు ఎలా ఉంటుందో అలాంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నావు, మమ్మల్ని రక్షించు అనగా ఇంతకీ మీ కష్టం ఏమిటన్నాడు ఆయన. దారుక అనే ఒక పరమ దుర్మార్గురాలు, పార్వతీ భక్తురాలు, అమ్మవారి వరాల వల్ల గర్వించి తన భర్త దారుకుడితో కలిసి అందరినీ సర్వనాశనం చేస్తోంది. రాక్షసులు దేవతల్ని చితక్కొట్టారు, దేవతల సామ్రాజ్యం లాక్కున్నారు. పోని ఎక్కడ తాగారా, పాతాళవాసుల్ని ఓడించారు. ఇప్పుడు భూమి మీద పడ్డారు, భూలోకవాసుల ప్రాణం తీస్తున్నారు. వాళ్ళకి మనుషులు అంటే అప్పడాలు, అప్పడాలైనా కాస్త కొరుకు తినాలి. వీళ్ళు మనుషులు గుటుక్కుని మింగేస్తున్నారు, వేరుశెనక్కాయ గింజ తిన్నంత తేలిగ్గా తినేస్తున్నారు, దానిమ్మ గింజలు తిన్నంత తేలిగ్గా తింటున్నారు, పుచ్చకాయ ముక్కలు నవిలినట్టుగా నవిలేస్తున్నారు. ఈ దుర్మార్గుల బాధ మేము తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని రక్షించమని కానీ ఆయన వెంటనే చిరునవ్వు నవ్వి, మిమ్మల్ని రాక్షసులు ఇంత హింసల పాలు చేస్తున్నారా, పృథివ్యాం యది రక్షాంసి హింసుర్వై ప్రాణినస్తదాగా స్వయం ప్రాణైర్వియుజ్యేయు రాక్షస బలవత్తరాగా. రాక్షసులకి మహాబలం ఎక్కువైపోవడం వల్ల, రాక్షసులకి వరాలు రావడం వల్ల, అంటే రాక్షసులకి బలమున్నా ప్రమాదమే, వరాలున్నా ప్రమాదమే, దానివల్ల వాళ్ళు ఇతర ప్రాణులు హింసిస్తారు. రాక్షసులు తమ మతం తప్ప ఇంకో మతాన్ని బతకనివ్వరు. వాళ్ళు ఏ దేశంలో ఉన్న వాళ్ళతో ప్రమాదకరమే. ఇరాన్లో ఉన్న, ఇరాక్లో ఉన్న, పాకిస్తాన్లో ఉన్న ఈ రాక్షసుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు తప్ప ఇంకొకటి బతకనివ్వరు. పోనీ వాళ్ళు బతుకుతారా, కేవలం వాళ్ళే ఉన్న చోట వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తెచ్చి మళ్ళీ ప్రపంచానికి హాని తెచ్చి పెడతారు. వాళ్ళు గోవుల్ని హింసిస్తారు, యజ్ఞాలు పాడు చేస్తారు. ఇటువంటి నీచులకి తగిన శిక్ష ఇప్పుడే నేను వేస్తాను, ఈ పాపాత్ముల అంతం చూస్తాను. ఇదిగో వీళ్ళని నాశనం చేసేందుకు ఒక యజ్ఞం చేస్తున్నాను, ఈ యజ్ఞగుండంలో నుంచి ఒక అమృతం వస్తుంది, ఆ అమృతం మీ అందరికీ ఇస్తాను, అది తాగిన వెంటనే మీ రాక్షసుల్ని తన్నగలిగే శక్తి పొందుతారు అని ఆయన ఒక మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండంలోంచి ఒక అమృతం వచ్చింది, ఈ అమృత ప్రభావం సంవత్సర కాలం ఉంటుంది, ఈ అమృతం మీరు తాగండి, ఈ ఏడాది ఏది అమృతం తాగిన ఈ రోజు మొదలుకొని సరిగ్గా సంవత్సర కాలం వరకు మీ శరీరములు వజ్రములు అయిపోతాయి, దేవతల శరీరాలు, మునుల శరీరాలు, ఇది తాగిన మానవుల శరీరాలు అత్యంత కఠినమైన వజ్రంలా తయారవుతాయి, అప్పుడు మిమ్మల్ని ఏ రాక్షసులు ఏమీ చేయలేరు, ఆయుధాలు మీ శరీరాన్ని చేల్చలేవు, మీరు వెళ్ళి రాక్షసులు అంతం చూడండి అనగానే దేవతలు, మునులు, అక్కడికి వచ్చిన ఈ భక్తులు అందరూ కూడా యజ్ఞగుండం నుంచి పుట్టిన ఔర్వుడు ప్రసాదించిన దివ్యామృతం గడగడ తాగారు. అది తాగగానే వారి శరీరాలంతా మంచి అద్భుతంగా దృఢంగా తయారైపోయాయి. అమృతం ఎంత రుచిగా ఎంత తీగ ఉంటుందండి, అదేమన్నా కొరివి కారంలాగా ఆయన నోరు మండిస్తుందా, కొంచెం ఎక్కువ కారం పెరిగిపోయిన పెసరట్టులాగా గుండెల్ని మండిస్తుందా, అందువల్ల తాగగానే ఎంతో రుచిగా ఉండి వాళ్ళంతా ఆరోగ్యవంతులు అయిపోయారు. ఇక వాళ్ళు ఔరువుడికి నమస్కరించారు, రాక్షసుల మీద పడ్డారు, చితక్కొట్టి పారేశారు, రాక్షసుల్లో మూడొంతుల మందిని చంపేశారు. దాంతో రాక్షసులు ఇప్పుడు వీళ్ళు పునరాలోచనలో పడిపోయారు. వీళ్ళంతా పారిపోయి ఓ చోట రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కింకర్తవ్యం కొగంతవ్యం సంకటం సముపాగత యుధ్యతే మ్రియతే చైవ యుధ్యతే నవిహన్యతే. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఒకప్పుడు మనం మహాపరాక్రమంతో దేవతల్ని, పాతాళవాసుల్ని, మానవుల్ని అందరినీ జయించాం, ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోయింది, మరీ ఎక్కువ సీట్లు వచ్చాయి కదా అని విర్రవేగడం వల్ల మనం చావు దెబ్బతిన్నట్టుగా ఉన్నాం. యుద్ధం చేసి మరణించడమా లేక ఎక్కడికైనా పారిపోవడమా, ఈ దేవతలకి భయపడి ఎక్కడన్నా దాక్కుందామా అంటే అక్కడికి కూడా దేవతలు వస్తారేమో, అలాగని బయటికి రాకుండా దాక్కుంటే ఇప్పుడు తిండి లేక చూస్తున్నాం, ఒకళ్ళొకళ్ళు తినాలా, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటని వాళ్ళలో వాళ్ళు విపరీతంగా ఆలోచన చేశారు. అప్పుడు దారుక అన్నది, ప్రస్తుతం మనం దేవతలతో యుద్ధం చేసి విజయం పొందలేం, అలాగని నాకు మా ఆయనకి చావు లేకుండా పార్వతి వరం ఇచ్చింది, కాబట్టి ఏం చేద్దామంటే మనందరం ఇక్కడి నుంచి సముద్రంలో మకాం పెడదాం. సముద్ర మధ్యంలో ఒక అద్భుతమైన ద్వీపం ఉన్నది. కుశస్థలీపురానికి దగ్గరలో ఉంది ఆ ద్వీపం. ఆ ద్వీపంలో మకాం పెడదాం. అక్కడ మకాం పెట్టి మనం ఓడములో వెళ్ళి వాళ్ళు పట్టుకు తినేద్దాం. ఒడ్డు మీద ఉన్నంత వరకు ఈ దేవతలు వాళ్ళు మనల్ని గుర్తిస్తారు, సముద్రంలో ఉంటే గుర్తించరు. ఒక్క ఏడాది ఏదో రకంగా కాలక్షేపం చేస్తే ఏడాది తర్వాత ఔరువుడిచ్చిన అమృత ప్రభావం పోతుంది దేవతలకి మానవులకి, అప్పుడు మళ్ళీ మనం విజృంభించవచ్చు. ఈ ఔరువుడు ప్రతి సంవత్సరం యజ్ఞం చేయడుగా, ఏదో ఒక సంవత్సరం కాపాడతాడు. ప్రతి సంవత్సరం ఉచిత భోజన పథకాలు ఇచ్చినట్టు ఎవడ ఆయన. కాబట్టి మనం ఆ తర్వాత వాళ్ళంతా చూడవచ్చు. భవాని నాకు ఇచ్చిన వరాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటాను. భవాని నాకు ఏమని వరం ఇచ్చింది, నీకు సౌభాగ్యం ఉంటుంది, నీ భర్తను ఎవరూ చంపలేరు అన్నది. మయా హ్యారాధితాపూర్వం భవపత్ని వరం దదవు, నా చేత ఆరాధింపబడిన పార్వతీదేవి నాకు ఇచ్చిన వరం ఈరోజు సార్థకం చేసుకుందాం, మీకేం దుఃఖం లేదు, రండి సముద్రంలోకి అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని సముద్రంలో, ఇప్పుడు మనం పేంటు ద్వారకా అంటున్న ప్రాంతంలో ఒక ద్వీపం ఉందన్నమాట, అక్కడ మంచి కృష్ణుడి గుడి కూడా ఉంది, అక్కడ దాన్ని భేంటు ద్వారక అంటారనమాట. అంటే శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చే ముందు తన వాళ్ళతో కాసేపు అక్కడ ఉండి కలుసుకుని ఉన్నాడు. అది ఒక ద్వీపం. ఆ ద్వీపంలోకి ఓడలోనే వెళ్ళాలి. ఓడలోకి కూడా నీళ్లు పైకి లేచిపోతాయండి ఆశ్చర్యకరంగా, అంత ఎత్తు కెరటాలు వేస్తే పశ్చిమ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్నమాట. సహజంగానే బంగాళాఖాతం చాలా భయంకరం, అంతకంటే భయంకరం ద్వారక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పశ్చిమ సముద్రం. అక్కడి నుంచి కొంత దూరం పెడితే అంత మళ్ళీ అల్లకల్లోలంగా ఉండదు, కానీ ఆ ప్రాంతంలో ఎక్కువ కల్లోలంగా ఉంటుంది. అందుకే కృష్ణుడు అక్కడ రాజధాని కట్టుకున్నాడు. అక్కడ ఉంటే ఈ యాదవులకి కాస్త ప్రమాదం ఉండదని. ఈ విధంగా అక్కడ ద్వీపంలోకి ఈ రాక్షసి తన వాళ్ళని తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ళు చక్కని భవనాలు కట్టుకున్నారు, అందులో మకాం పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి, ఆహారం వెతుక్కోవాలి కదా వాళ్ళని. ఇదివరకు ఇట్లాగా విచ్చలవిడిగా భూమి మీద కడితే అక్కడ ఉన్నటువంటి అమృతం తాగిన వాళ్ళు, ఔర్వ అమృతం తాగిన వాళ్ళు చంపుతారు. అందుకని సముద్రంలో నుంచి వెళ్ళే ఓడల్ని పసికట్టేవారు. ఈ ఓడలు ఈ ద్వీపం పక్క నుంచి పెడుతూ ఉంటే అమాంతంగా ఈ రాక్షసులు వెళ్ళి ఆ ఓడల్ని ఎత్తుకొచ్చేవారు. ఓడ ఎత్తుకొచ్చేసేవారు వాళ్ళు, దాన్ని పట్టుకొచ్చి ఈ ద్వీపంలో పెట్టేవారు. ఆ ఓడనేమో ముక్కలు ముక్కలు చేసి సముద్రంలోకి విసిరేసేవారు. అందులో ఉన్న ప్రజల్ని చెరసాల్లో వేసి రోజు కొంతమందిని చొప్పున వాళ్ళు వండుకు తినేసేవారు. రకరకాల కూరలు కూడా వేసుకు వండుకునేవారు అండి. ఒక మనిషి ఏం సరిపోతాడు వాళ్ళకి. అందుకని మళ్ళీ వీళ్ళు ఏం చేసేవారు, పెద్ద పెద్ద పనసకాయలు, బెండకాయలు, దొండకాయలు ఇలాంటివి కూడా ద్వీపంలో పండించుకుని వాటన్నిటిని పెద్ద దబరా గిన్నెల్లో వేసి ఈ నరుల యొక్క మాంసం అందులో వేసి కిచడీ చేసుకుని తినేవారు అన్నమాట. చైనా వాళ్ళు తిన్నట్టుగా ఈ మనుషుల యొక్క పేగులతోటి చక్కగా నూడిల్స్ చేసుకుని, తలకాయతోటి బుర్ర మాంసం, ఫింగర్స్ వేళ్లతోటేమో బజ్జీలు, మన మిరపకాయ బజ్జీలు వేసుకోవట్లేదు ఏమిటి, అలాగే వాళ్ళు వేళ్ల బజ్జీ, ముక్కు బజ్జీ, చెవి బజ్జీ ఇలా వేసుకుని తినేవారు అన్నమాట. ఇలా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మొదలుపెట్టాక ఆ వేపు నుంచి వెళ్ళడం మానేశారట ప్రజలు. ఓరినాయనో పశ్చిమ సముద్రంలో దారుకా అనే ఒక రాక్షసి దారుణ కృత్యాలు చేస్తోంది, అది అక్కడ మకాం పెట్టింది, అటుగా వెళ్ళి ఓడల్ని ఆకర్షించి పట్టుకుపోతోంది. ఓడలో ప్రయాణికులందరినీ తింటున్నారు వాళ్ళు, పైగా క్రూరంగా వండుకు తింటున్నారు అని భయపడి ఇక అక్కడి నుంచి ప్రయాణికులు ఎవరు అటు వెళ్ళడం మానేశారు. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి తప్ప పాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు వెళ్ళడం మానేశారు. ఇంతకాలం కొంతకాలం గడిచింది, సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోవడంతో దేవతలకి మానవులకి అమృత ప్రభావం తొలగిపోయింది. దాంతో వీళ్ళు ఎవరిదాని వాళ్ళు వాళ్ళు దాక్కోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఇంకొంచెంసారి రెచ్చిపోయారు, పాపాత్ములు కదా రెచ్చిపోయారు వీళ్ళు. ఆ కాలంలో ఒక శివభక్తుడు ఆయన ఉండేవాడు, ఆయన పేరు సుప్రియుడు. తేషాం మధ్యే చ యోధీశః స వైశ్యః సుప్రియాభిదః శివప్రియః శుభాచారః శైవశ్చాసీత్ సదాతనః. ఆ కాలంలో ఒక వైశ్య వంశస్థుడు సుప్రియుడు అని ఒక ఆయన ఉండేవాడు, పరమ శివభక్తుడు. ఎట్టి పరిస్థితుల్లో శివలింగానికి అభిషేకం చేయకుండా, శివుడి మీద నీళ్లు పొయ్యకుండా, శివుడి మీద ఇంత భస్మం వేయకుండా ఆయన ఏనాడు మంచినీళ్ళు తాగడు, ఆచమన జలం తప్ప ఇంకో నీరు తాగడు. అంత భక్తుడు ఆయన. ఆయన ఆ రోజుల్లో ఓడల వ్యాపారం చేసేవాడు, ఖండాంతర వ్యాపారం చేసేవాడు. ఆయన ఒకసారి ఏం చేశాడు, ఆయనకి దారుకు గురించి తెలియదండోయ్, ఆయన ఎక్కడో కాంబోజ దేశం వాడ. కాంబోజ దేశం అంటే ఇప్పుడు కంబోడియా అంటున్నామే అక్కడి వాడు. అక్కడి నుంచి ఓడల్లో వ్యాపారానికి బయలుదేరాడు. ఓసారి 14 ఓడలు తీసుకుని ఆ ఓడల్లో ఒక ఓడలో బంగారం, ఒక దాంట్లో నవరత్నాలు, ఒక దాంట్లో సుగంధ ద్రవ్యాలు, ఏది గంధం చెక్కలు మొదలైనవి, ఓ దాంట్లో ఆహార పదార్థాలైన యాలకులు లవంగాలు మొదలైనవన్నీ వేసుకుని, మరి కొన్నింట్లో నిత్యానికి పనికొచ్చి వాడుకునేటటువంటి సామాగ్రి ఇవి కూడా తీసుకుని, కొన్నింట్లో పప్పులు ఉప్పులు పెట్టుకుని, ఇలా మొత్తం మీద 14 ఓడలు తీసుకుని వ్యాపారానికి బయలుదేరాడు ఆయన. 14 ఓడలంటే ఆలోచించండి, ఆ ఓడలంటే మామూలుగా అది ఇప్పుడు ఏదో టైటానిక్లో వెంటారే అంతంత పెద్ద పెద్ద విమానం లాంటి ఓడలు, ఒక నగరం నగరంలో ఉండేవిటవి. మళ్ళీ ఆ నగరంలో పై ప్రాంతంలో తిరగచ్చు, మధ్యలో అరలు, కింద ఒక అర, 3 అరల కింద 3 స్టెప్స్ అనమాట, 3 అంతస్తుల కింద ఉండేవి ఆ ఓడలు. అందులో యుద్ధం చేయడానికి ఒక్కొక్క ఓడలో 1000 మంది సైనికులు ప్రయాణం చేసేవారికి అవసరమైతే యుద్ధం చేసేటటువంటి సైనికులు వాళ్ళు. ఎందుకంటే పూర్వకాలంలో సముద్రపు దొంగల వల్ల చాలా ఇబ్బంది ఉండేది. పైరేట్స్ అంటారు ఈ సముద్రపు దొంగల్ని. వీళ్ళు ఈ సముద్రంలో వెళ్ళే వర్తకుల్ని చావుగొట్టి చంపేసి దోచుకునేవారు. అందుకని వర్తకులు ఎక్కడైనా సముద్ర వ్యాపారం చేసేటప్పుడు తమ ఓడల్లో ధనుర్బాణాలు కత్తులు ధరించి యుద్ధం చేసేవాళ్ళు కూడా కొంతమందిని వెంటబెట్టుకెళ్ళేవారు. ఓడ యొక్క సైజును బట్టి ఒక్కొక్క దాంట్లో 100 మంది కొట్లు, ఒక్కొక్క దాంట్లో 25 మంది కొట్లు, ఒక్కొక్క దాంట్లో 1000 మంది కొట్లు కూడా ఉండేవారు. ఈ 14 ఓడల్లో 1000 మంది సైనికులే ఉండేవారు. ఇవి కాకుండా అన్నం వండి పెట్టేవాళ్ళు, గ్లాసులు మొదలైనవి పాత్రలు శుద్ధి చేసేవారు. ఇది కాకుండా ఒక పెద్ద తొట్టి ఉండేదట. ఆ తొట్టిలో ఒకసారి మంచినీళ్ళు నిల్వ చేస్తే నెలలాళ్ళ వరకు మంచినీళ్ళు అక్కల. ఆ నీళ్లతో ఒక నెలలాళ్ల పాటు వంట చేసుకోవచ్చు, నీళ్లు తాగచ్చు అనమాట. అటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద పడవలో 14 తీసుకుని బయలుదేరాడు ఆయన. ఇంకా ఈ సుగంధ ద్రవ్యాలు వాటిని అమ్మకం చేసేందుకోసం సహాయకులు, ఇది కాక ఆయన, ఆ సుప్రియుడి యొక్క భార్య, పిల్లలు అందరూ కలిసి బయలుదేరారు. అతను ఎటువంటి వాడు? సర్వథా శివధర్మాహి భస్మ రుద్రాక్ష భూషణ వినాచ శివపూజం వై నతిష్ఠతి కదాచన. యది పూజా నజాతా చేత్ నభునక్తి తదాతు సహ అతస్తత్రాపి వైశ్యోసౌ చకార శివపూజనం. ఆయన శివప్రియుడు, నిత్యం శివధర్మాన్ని అనుష్ఠానం చేసేవాడు, విభూతి పూసుకోకుండా కదలడు, రుద్రాక్ష ధారణం చేయకుండా నిద్రపోడు, శివపూజ చేయకుండా అన్నం తినడు, అంతటి శివ దీక్ష కలిగిన మహాత్ముడు ఆయన. ఆయన ఈ వ్యాపారానికి బయలుదేరాడు, సముద్ర వ్యాపారానికి. అలా తిరుగుతూ తిరుగుతూ ఈ దారుకా వాళ్ళు ఉన్నటువంటి ద్వీపం దగ్గరకు వచ్చారు. అప్పుడు పాప ఆయనకేం తెలుసు, ఏదో వ్యాపారం కదా అని అటు వచ్చాడు. ద్వీపం కనపడింది, ఈ ద్వీపంలో కూడా ఎవరో మనుషులు ఉంటారేమో, వాళ్ళతో కూడా వ్యాపారం చేయొచ్చు అనుకుని లంగరు వేశాడు. అక్కడ లంగరు వేయడంతో ఒక్కసారిగా దారుకతో పాటు ఉన్నటువంటి ఆ రాక్షసులు అందరూ వచ్చి పడ్డారు. వాళ్ళంతా వచ్చి, అమ్మ మన అదృష్టం బాగుంది, ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించినట్టున్నాడు. సాధారణంగా ఈ వేపికి ఒకటో రెండో ఓడలు వస్తాయి, వాటిల్లో ఉన్న వాళ్ళని తిని మనం కడుపు నింపుకుంటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో 2-3 నెలలుగా ఓడలేదు, దాంతో మనకి ఆకలి పేడ పెరిగిపోయి శాకాహారం తినలేక చచ్చిపోతున్నాం. బాగా కారం ఎక్కువైపోయిన పప్పు అవి తినలేక నానాయాత్ర పడుతున్న సమయంలో 14 ఓడలు వచ్చాయి, జనం కూడా దండిగా ఉన్నారు. ఈ ద్వీపంలో వాళ్ళు పట్టరు కాబట్టి వీళ్ళని ఎక్కడో చోట పెట్టి రోజు కొంతమంది చొప్పున పట్టుకొచ్చి వాళ్ళని శుభ్రంగా వండుకు తినేద్దాం అనుకున్నారు. ఈ 14 ఓడలు, ఓడల కింద ఈ రాక్షసులు ఎత్తి పట్టుకుపోయారు. వాళ్ళు ఎంతంత బలవంతులంటే దుర్మార్గులు, ఒక్కొక్కడు తాడి చెట్టు, 2 తాడి చెట్లు, 3 తాడి చెట్ల ప్రమాణంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు పడవను ఎత్తుకుపోవడం వాళ్ళకు లెక్క. ఈ ఓడలు ఎత్తుకొచ్చారు. ఇప్పుడు మనం దారుకావనం అని పిలుస్తున్నామే నాగేశ్వర జ్యోతిర్లింగం స్థలం, ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్నటువంటి స్థలం దగ్గర ఓ పెద్ద ఇనప కంచె చుట్టూత వేసి ఆ కంచె మధ్యలో వీళ్ళు పారేశారు. వీళ్ళు అటు ఇటు పారిపోకుండా కంచె చుట్టూ రాక్షసులు కాపలాగా కూర్చున్నారు. అదంతా ఇసుక మట్టి నేల, చుట్టూత పెద్ద కంచె, ఆపై కంచె చుట్టూత రాక్షసులు కాపలా ఉన్నారు. దాంతోపాటుగా ఈ వర్తకులు, వీళ్ళ బృందం ఎవరూ పారిపోకుండా వాళ్ళ చేతులకి సంకెళ్ళు కూడా వేసేశారు. భయంకరమైన సంకెళ్ళు అవి, మళ్ళీ మామూలు కాదు, నిగడైహి దృఢైహి బలమైన ఇంతంత గొలుసులు వేసి కట్టేశారు వాడిని. సముద్రంలో ఓడలకు కూడా ఉంటాయి చూసారు, అటువంటి గొలుసులు వేశారంటే వాళ్ళకి ఏకంగా. ఇలా వాళ్ళని బంధించేసి, రే ఇక మనకి ఇప్పట్లో ఆహారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ జనమంతా దాదాపుగా ఓ 50-60 వేల కంటే ఎక్కువ కనపడుతున్నారు. వీళ్ళని మనం రోజు 1000 మందిని తిన్నా ఓ 50-60 రోజుల పాటు 3 నెలల పాటు ఇంచుమించుగా మనకు ఆహారం దొరుకుతుంది అనుకుని సంతోషంగా తమ ఇళ్ళకి పోయారు. ఆ పూటకు 100 మందిని పట్టుకెళ్ళారట. అందులో కొంచెం బలంగా ఉన్న వాళ్ళని, వాటితో పాటు అందులో ఉన్నటువంటి కొన్ని గొర్రెల్ని, మేకల్ని, ఆవుల్ని కూడా పట్టుకుపోయారు. దాంతో ఈ ఓడలో ఉన్నటువంటి వాళ్ళంతా, స్వామి సుప్రియ నిన్ను నమ్ముకుని వచ్చాం, నీతో వ్యాపారానికి ఎంతకాలం వచ్చినప్పుడు లాభాలు అందుకున్నాం, ఇప్పుడు లాభాలు కాదు మా గోబలే పోయేటట్టు ఉన్నాయి, డబ్బు లేకపోతే పోయింది, అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాం, చచ్చిపోతామేమో బాబోయి, మమ్మల్ని రక్షించు, మాకు పెళ్ళాం పెట్టలు ఉండాలని ఏడవడం మొదలెట్టారు. అప్పుడు ఆయన నవ్వి, పిచ్చివాళ్ళరా, ఇది కూడా శివ పూజ అనుకోండి, శివుడు ఇంతకాలం మనకి ధనం ఇచ్చాడు, ఇవాళ ధనం బదులుగా ఈ కష్టం ఇచ్చాడు, మహా అయితే శివశివ అనుకుంటూ ప్రాణం విడిచిపెడతాం. అధైర్యం పొందకండనగా, మీరంటే జ్ఞానులండి, మాకంత జ్ఞానం ఎక్కడ ఏడిసిందండి, ఏదో మీతో వస్తే లాభాలు దొరికితే సంతోషిస్తాం కానీ నష్టం వస్తే మేము పడలేమండి, అందులో ప్రాణ నష్టం వస్తే పడలేమండి అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన నవ్వి, ప్రాణం అంత తేలిక పోతుంది అనుకుంటున్నారా మీరు, పోయే కాలం వచ్చేదాకా ఎవడో పోవడం, రాక్షసులు బంధించినా కరోనా వైరస్ వచ్చినా పరమేశ్వర కటాక్షం ఉంటే ఎవ్వడు మన ప్రాణం తీయలేడు, పరమేశ్వరుని పట్టుకోవాలి, పట్టుకోవలసిన వాడిని పట్టుకోవాలి, మీకేం పర్వాలేదు అని ధైర్యం చెప్పి తన భార్యతో పాటు తనని బంధించిన ప్రాంతంలో ఉన్న ఇసుక్ కొంత పోగు చేశాడు, అందులో కొంత మట్టి కలిపాడు, దాన్ని జాగ్రత్తగా ఒక లింగంగా తయారు చేశాడు ఆయన. అది ఒక విచిత్రమైన చెరసాలది, ఉత్తి ఇసుక తీరం అది సముద్ర తీరంలో, ఆ ఇసుకలో కొంత మట్టి కలిపాడు, లింగం చేశాడు, చుట్టూతో ఉన్నటువంటి కంచే శివాలయం అన్నట్టు వాళ్ళతో. మన అదృష్టం బాగుండి ఇక్కడ శివాలయం నిర్మాణం అయ్యింది అనగా వాళ్ళు శివాలయం ఎక్కడుందండి అన్నారట. కాసేపటికి శివాలయపోతామని మేము ఏడుస్తుంటే శివాలయం అంటే ఏమిటంటే ఈ రాక్షసులు పారిపోకుండా మన చుట్టూ వేసిన కంచెయే శివుడికి ఆలయం. ఇక్కడ మనం తయారు చేసిన ఈ మట్టి ఇసుక యొక్క లింగం, పార్థివలింగమే ఒక అద్భుతమైన శివస్వరూపం అనుకుందాం. మనకి తోచిన రీతిలో అర్చన చేద్దాం. అనగా అర్చన అంటావు స్వామి, మాకేమో ప్రాణం పోతుంది, గుండెలు బేదారి ఎత్తిపోయి గుండెలు లబ్ డబ్బని కొట్టుకోవడం మానేసి లబ్బు లబ్బు అంటున్నాయి, నువ్వేమో ఈ సమయంలో శివ పూజ అంటున్నావు, మాకు భయంగా ఉందంటే ఏమీ భయపడక్కర్లా, మీరు నిశ్చింతగా ఉండండి, మీ తరపున నేను శివుణ్ణి పూజిస్తాను, నేను భక్తితో తయారు చేసిన ఈ పార్థివలింగంలోకి శివుణ్ణి ఆవాహన చేస్తాను, శివుడు ఎక్కడుంటాడు, ఎక్కడ మనం కూర్చుని పిలిస్తే అక్కడికే వస్తాడు, ఇది మట్టిలింగం కాదు, ఈ మట్టిలింగంలోకి శివా వచ్చి కూర్చో అంటే కూర్చుంటాడు, ప్రస్తుతానికి ఈ లింగంలోకి ఆయన ఆవాహన చేస్తున్నాను అని భక్తితో ఈశ్వరం ఆవాహయామి స్థాపయామి అన్నాడు. అప్పుడు తెలియకుండానే అందులో ఒక గొప్ప కాంతి వచ్చింది. ఆ కాంతి ఆ లింగంలోకి రాగానే ఇది ఆయన ఆయన భార్య పిల్లలే చూశారు కానీ తక్కిన వాడు చూడలేదట, ఎందుకంటే ఈయనకున్న భక్తి తక్కిన వాడికి లేదు కదా, అందుకని ఆయన మాత్రం శివజ్యోతిని చూడగలిగాడు, ఈశ్వరుడు ఇందులోకి వచ్చాడు రక్షిస్తాడని ఆయనకు నమ్మకం. ఒకవేళ రక్షించకపోతే నష్టం ఉంది, తినేది శివుడే అనుకుందాం, ఆ రాక్షసుల రూపంలో భక్షించేది కూడా త్రక్షణుడే అనుకుందాం అనుకున్నాడు ఆయన. తక్కిన వాళ్ళంతా 7 మొహాలతో దూరంగా కూర్చుని బెంగ పెట్టుకుని ఉండగా ఈయన ఈయన భార్య పిల్లలు అలాగే గొలుసులు ఇడ్చుకుంటూ ఆ శివలింగం దగ్గర కూర్చుని శివలింగం పక్కన ఉన్న ఇసుక తీశారు, ఆ ఇసుక కొంత పోశారు, ధ్యాయామి ధ్యానం సమర్పయామి అన్నారు, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అన్నారు, అన్నిటికీ ఇసుకే వేయడం మొదలెట్టారట. ఇసుక తప్ప అక్కడ పిసుక్కుందామన్న ఒక్క పువ్వు కూడా లేదు, ప్రసూనం లేని చోట ఇసుకే పుష్పం కింద భావించారు. మనస్సు పవిత్రంగా ఉంటే మనం ఎక్కడుంటే అక్కడ మన దగ్గరున్న వస్తువుల్లోనే ఈ పుష్పాలు ఫలాలు సుగంధ ద్రవ్యాలు పూజా ద్రవ్యాలు వస్తాయి, మనం ఉన్న చోటే పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటాడు. అందుకే మంచంగాతో కఠౌతీమే గంగ అన్నారు. మనస్సు పవిత్రంగా ఉంటే మన దగ్గర ఉన్న చెంబులో నీళ్ళే గంగ, మన దగ్గర ఏ చెంబు ఉంటే ఆ చెంబులో ఉన్న నీళ్ళు గంగతో సమానమైపోతాయి మనస్సు పవిత్రంగా ఉంటే, ఆయన పవిత్రుడు. అందుకే ఇసుకే అన్ని పూజాద్రవ్యాల కింద భావించాడు, సమస్త పూజాద్రవ్యములు శికతము అనుకున్నాడు. ఆయన తన భార్యతో పాటు ఓం నమ శివాయ మంత్రేణ ధ్యాయంత శంకరం స్థితాక, తాను తయారు చేసుకున్న పార్థివలింగం దగ్గర కూర్చుని నమశివాయ నమశివాయ అంటూ భక్తితో పంచాక్షరీ మంత్ర జపం చేశాడు. మానసికంగా ఇసుకనే సమస్త ద్రవ్యాలుగా భావించి వరుసగా షోడశోపచారాలు చేశాడు, ధూపం దీపం నైవేద్యం సమస్తం అవి అనుకున్నాడు ఆయన. ఇలా శివపూజ చేస్తూ ఉండగా అప్పుడు తమాషా జరిగింది. ఈ కాపలాకు వస్తున్నారు కదా చుట్టూ తను రాక్షసులు, వాళ్లల్లో ఒకడు పరుగు పరుగున దారుక దగ్గరికి వెళ్ళాడు. దారుక, దారుక, మనం ఇందాక ఓడల్లోంచి తీసుకొచ్చి బంధించినటువంటి వర్తకులంతా ఏదో క్షుద్ర ప్రయోగం చేస్తున్నారు. అందులో సుప్రియుడని ఒక ఆయన నాయకుడు ఉన్నాడే, ఆయన మట్టితో ముద్ద చేశాడు. ఆ ముద్దలోకి మేము చూస్తూ ఉండగా ఒక వెలుతురు వచ్చింది. అంటే వాడు చూశాడనమాట ఆ వెలుతురు. వాడెక్కడో అదృష్టవంతుడు, కొంతమంది చూడగలుగుతారు. ఆ వెలుతురు చూశాను. ఆ వెలుతురు దగ్గర కూర్చుని వాడు ఏదో అంటున్నాడు. ఆ మంత్రం మాకు పూర్తిగా అర్థం కాలేదు. మా చెవులు కొన్ని శబ్దాలు అర్థం చేసుకోలేవు. వాళ్ళు బహుశా సంస్కృతంలో మాట్లాడుతున్నట్టున్నారు. మాది రాక్షస భాష, కొందరిది పిశాచ భాష. మరి ఆయన ఎవరో సంస్కృతంలో మాట్లాడుకుంటున్నాడు, ఆయన ఏదో అంటున్నాడు. ఆ మంత్రం చదువుతూ ఉంటే ఆ ఎదురుగుండా ఉన్న మట్టి ముద్ద విచిత్రంగా వెలిగిపోతుంది. ఏమో ఆ వచ్చిన వర్తకుడు కొంచెం గట్టివాళ్ళు అనిపిస్తోంది మాకు, వాడి వల్ల మీకు గండమేమో అనగా దారుక వెంటనే తన భర్తను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఏమండి చూడండి అంది. దారుకుడు భార్యతో పాటుగా ఈ వర్తకులు పూజ చేసుకుంటున్న తోటికి వచ్చాడు. అందులో ఈ సుప్రియుడని వైశ్యుడు చేస్తున్న పూజను చూశాడు. ఎదురుగుండా శివలింగం కనపడింది. శివలింగం దగ్గర కూర్చున్నాడు, నమశివాయ అంటున్నాడు. పైగా విచిత్రం ఇంకొకటి జరిగింది చండో. ఈ శివలింగం తయారు చేసి ఈయన ఎదురుగుండా కూర్చొని జపం చేస్తుంటే శివలింగం మీద అందంగా 10 చేతులు 5 తలలు తెల్లని రూపం కలిగిన ఒక బాలుడు కూర్చున్నాడు. అంటే శివుడు బాలక రూపంలో కూర్చున్నాడు, చాలా అందంగా ఉన్నట్ట. తన దగ్గరే సుందరం రూపం శంకరస్య తదర్శ, శంకరుడి యొక్క అందమైన బాలరూపం చూచాడు ఆయన. అది అవునా కాదా అనిపిస్తోంది. అంటే అది రూపమా కాదా, భ్రమ నిజమా, సత్యమా అసత్యమా? ఇక్కడ చూస్తే మట్టి ముద్ద కనబడుతోంది. ఆ మట్టి ముద్దని శివలింగం కింద భావిస్తున్నట్టుగా ఉన్నాడు వీడు. ఆ శివలింగం మీద ఒక అందమైన రూపం కనపడుతోంది. ఆ రూపం బాలక రూపం, దానికి 10 భుజాలు ఉన్నాయి, 5 శిరస్సులు ఉన్నాయి. ఈ 5 శిరస్సులు ఉన్న ఈ రూపం భ్రమయా లేక సత్యమా అనుకుంటూ ఉండగా ఆ ఎదురుగుండా ఉన్నటువంటి బాలుడు, ఏది 5 తలలతో 5 శిరస్సులతో 10 భుజాలతో ఉన్నాయన మధ్య మధ్యలో ఇలా గుడ్లు రిమి చూశాడు. కొంచెం వీడికి భయం వేసిందండో. అవి దాంతో వీడి గుడ్లు తిరిగాయి, కనుగుడ్లు. వెంటనే కింధ్యాయసిహి వైశ్యత్వం సత్యం వద మమాగ్రత ఏవం సతి న మృత్యుస్తే మమ వాక్యం న చాన్యత. ఏమాయ వైశ్యుడా, ఏమిటి ప్రయోగం, ఏమి చేస్తున్నావు నువ్వు, నిజం చెప్పు. ఈ లింగం ఏమిటి, ఈ మట్టి ఏమిటి, ముద్ద ఏమిటి, ముద్ద మీద ఎవడో కుర్రాన్ని కూర్చోబెట్టావు, అదేమన్నా దిష్టి బొమ్మ లేక అభిచారోహము అంటే చేతబడి కోసం చేసే బొమ్మ, చెబుతావా చంపేయమంటావా అని పెద్ద కత్తెత్తాడు. నిజంగా అంత కత్తిని చూస్తే ఇంకోటి ఎవడన్నా అయితే ఒడిగిపోతాడు. శివభక్తుడు, ఆయనకి భయం ఏమిటండి? శివుణ్ణి నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాడు, శివుణ్ణి నమ్ముకునే జీవితం గడుపుతున్నాడు, శివుడికి పెట్టకుండా తినడు. అసలుకి ప్రాణమే శివుడు అనుకుంటాడు ఆయన, చావడం కూడా శివుడు అనుకుంటాడు ఆయన. అటువంటి భక్తులకి ఈ కత్తులు, ఈ మిత్తి, వాడి నెత్తి ఇవేమీ భయం కలిగించవు. అందుకే ఆయన చిరునవ్వు నవ్వాడు. నాకేమీ తెలియదు, ఇక్కడ నేను చేస్తున్న పూజ అభిచార పూజ కాదు, అంటే క్షుద్ర పూజ కాదు, రుద్ర పూజ. ఇది చేతబడి కాదురా, నా చేతస్సులో ఉన్న ఈశ్వరుని యొక్క పూజ. ఇది శివలింగం అని పిలువబడుతున్నది. మట్టి ఇసుక కలిపి తయారు చేసినటువంటి లింగం ఇది. మట్టితో ఇసుకతో కలిపి తయారు చేసిన ఈ దివ్యలింగం ఉన్నదే, ఇది పార్థివలింగం అని పిలువబడుతుంది. ఈ పార్థివలింగంలో సాక్షాత్ పరమాత్మ ఉంటాడు, ఆయన్నే నేను తలుచుకుంటున్నాను. నీకు ఇష్టమైతే నువ్వు దండం పెట్టు, నీకు నా మీద ఆగ్రహం కలిగితే నువ్వు అన్నట్టుగా కత్తితో నరికి శుభ్రంగా నా మాంసం తిను, నా మాంసం కొంచెం మెత్తగానే ఉంటుందిలే అని మళ్ళీ వాడికి సమాధానం ఇవ్వకుండా, పాహి శంకర దేవేశ పాహి శంభో శివేతి చ దుష్టాదస్మాత్రిలోకేశ కలకం భక్తవత్సల సర్వసంచ భవానద్య మమ దేవత్వమేవ హి. శంకర పాహి, దేవదేవ రక్షించు, త్రిలోకాధిపతి దుష్ట సంహారక రక్షించు. నాకు ప్రాణం మీద భీతి లేదు, కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళంతా ప్రీతితో నా వెంట, నా మీద ప్రీతితో నా వెంట వచ్చిన వాళ్ళంతా భీతి పొందుతున్నారు. ఈ దుర్మార్గులు ఈ రీతిగా చంపడానికి సిద్ధపడుతున్నారు, వాళ్ళని సంహరించు, నన్ను నమ్ముకున్న వాళ్ళని రక్షించు. పాపం ఏళ్ల తరబడి నాకు సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళలో నన్ను నమ్ముకుని వర్తకానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళ నువ్వు రక్షించకపోతే శివభక్తులకి దిక్కు లేదు, శివుడికి పూజించకూడదని కొందరైనా అనుకునే ప్రమాదం ఉన్నది, అందువల్ల రక్షించు అంటూ ఉండగా అప్పుడు తమాషా జరిగిందిట. అప్పటిదాకా చుట్టూత కంచె ఉన్నది కదా, వీళ్ళందరినీ వర్తకులందరినీ పరివారంతో పాటు ఇసుక చోట్ల ఇసుక తిన్ని మీద పారవేశారు. ఆ ఇసుక తిన్ని మీద పారవేసి చుట్టూత ఇనప కంచె వేశారు. కంచె చుట్టూత బయట రాక్షసులు కాపలాగా ఉన్నారు. ఇప్పుడు ఆ కంచె స్థానంలో ఒక బ్రహ్మాండమైన భవనం ప్రత్యక్షమైపోయింది. భవనేన ఉత్తమేనాథ చతుర్ద్వారయుతేన చ, అక్కడ నాలుగు వేపులా నాలుగు తలుపులు ఉన్నటువంటి పెద్ద పెద్ద ద్వారములు ఉన్నటువంటి భవనం తయారయ్యింది. ఇటు ఒక తలుపు ఉందిగా మరి కనపడుతుంది, ఇటో ద్వారం, ఇటో ద్వారం, అటో ద్వారం, మూడు వేపులో మూడు ద్వారాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, అక్కడ నాలుగో వేపు కూడా ఉందట. నాలుగు వేపులా సమానముగా విశాలమైన ద్వారములు కలిగిన ఒక మహాభవనం, ఒక దేవమందిరం వంటి మందిరం ప్రత్యక్షమయ్యింది. ఆ మందిరం మధ్యలో ఈ శివలింగం, ఏది మట్టితో తయారు చేయబడిన పార్థివలింగం, సుప్రియుని చేత పూజింపబడుతున్నటువంటి పార్థివలింగం హఠాత్తుగా ధగ ధగ వెలిగిపోవడం మొదలయ్యింది. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయింది ఆ లింగం. మధ్యలో నుంచి మధ్యే జ్యోతిస్వరూపంచ శివరూపం తదద్భుతం, ఆ మట్టిలింగం జ్యోతితో వెలిగిపోతూ ఉండగా ఆ జ్యోతిర్లింగం మధ్యలో నుంచి హఠాత్తుగా ఈశ్వరుడు 10 చేతులతో 5 తలలతో మహాదివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు, కానీ వేడి లేదది. అది కూడా సూర్యుడు మధ్యాహ్నం పూట వెలుగుతున్నప్పుడు ఉండే కాంతి కాకుండా ఒక రకమైన తెల్లని స్ఫటిక వర్ణంతో ఆవిర్భవించాడు. ఈశ్వరుడితో పాటు ప్రమదగణాలు పుట్టుకొచ్చారు. నందీశ్వరుడు, భృంగి, ఇరిటి మొదలైన వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరితో కలిసిన పరమేశ్వరుడు హఠాత్తుగా ప్రత్యక్షమై ఈ సుప్రియుని పూజలు అందుకుంటూ దారుక దారుకుడి యొక్క పరివారాన్ని నుగ్గు చేసి పారేశాడు. కొందరిని సోలంతో పొడిచాడు, కొందరిని కాలితో తన్నాడు, కొంతమందిని తొక్కి చంపాడు, కొందరిని భస్మం చేశాడు, చెట్ట చివరగా దారుకుడి మీదకు దూకాడు. ఒక్క క్షణకాలంలో దారుకుడి తెచ్చేవాడే శివుడి యొక్క సోలం దెబ్బకి. ఇంతలో దారుక భవానీమాత అని ఒక కరుపరిచింది. శివోపి కుపితః, శివుడే కుపితుడయ్యాడు. నా భర్తను చంపేస్తున్నాడు, నువ్వు నాకు వరం ఇచ్చావు, ఏమని? సౌభాగ్యంగా ఉండు అని. ఇప్పుడు నా మొగుడు చచ్చిపోతున్నాడు, బాబో అయి రక్షించండి. దేవ్యా స్తుతించకారవసౌ పార్వత్యా దీనమానస, అంటే తన దగ్గరకు వచ్చేసరికి ప్రతివాడికి దీనత్వం అండి. పక్కవాడిని చంపేటప్పుడు క్రూరత్వం, తమ వాళ్ళు పోతే దీనత్వం అనమాట. చూస్తాంగా పాత బస్తీలో దౌర్భాగ్యుడు ఉన్నాడు, వాడి తమ్ముడిని తుపాకీ పెట్టి కాల్చి పారేశారు, వాడి శరీరం అంతా బుల్లెట్లే. వాడి తమ్ముడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అమ్మా తమ్ముడా అంటున్నాడా, అదే మనల్ని చంపేస్తాట 5 నిమిషాల్లో. అంటే మనం మనుషులం కాదు, వాళ్ళు మాత్రమే మనుషులు అనమాట. అలాంటి పశుత్వం రాక్షసుల్లో ఉంటుంది, పరమ క్రూరులు వాళ్ళు. తన భర్త చచ్చిపోతాడనగానే పార్వతిని దీనురాలి ప్రార్థించింది. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై తానో సోలం ఎత్తి శివుడు దారుకుడికేసి విసిరిన సోలాన్ని ఓ పోటుతో అడ్డం పెట్టిందిట. ఇప్పుడు శివుడు సోలం అటు, పార్వతి సోలం ఇటు, రెండు టింగ్ టింగ్ అని కొట్టుకున్నాయి. రాక్షసులు మొగుడు పెళ్ళల మధ్యలో తగాదా పెడతారు, అందుకే రాక్షసులకు వరాలు ఇస్తే ఎంతో ప్రమాదం. పార్వతీ పరమేశ్వరులు, అర్ధనారీశ్వరులు నిరంతరం ఐకమత్యంతో ఉంటారు, వాళ్ళకి ఎప్పుడూ తగాదా ఉండదు. అటువంటి వాళ్ళ మధ్యలో తగాదా పెట్టారు ఇప్పుడు దారుక దారుకుడును. ఈ రెండు సోలాలు టింగ్ టింగ్ అని కొట్టుకుంటూ ఉంటే శివుడు చిరునవ్వు నవ్వి కొంచెం కోపంతో ఉన్న పార్వతికే చూశాడు. పార్వతి చాలా తీవ్ర క్రోధంతో ఉందండో, అప్పుడు నా భక్తురాల్ని విధవం చేస్తావా, నేనిచ్చిన వరాన్ని కాదంటావా అన్నట్టుగా చూచింది. శివోపి కుపితాం దేవీం దృష్ట్వా పరవశః ప్రభుః, శివుడప్పుడు ఆయన ప్రసన్నుడు గనక భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలట, భర్త కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి, అలా తగ్గితే కుటుంబం బాగుంటుంది. అంతేగాని మొగుడు కోపం వచ్చినప్పుడు వారు కూడా ఆయ్ కోపం ఇస్తావా అని కర్రొచ్చుకుంటే, ఆయన ఇంకా రెచ్చిపోయి చీపురు కట్టుకుంటే తట్టా బుట్టా సర్దుకుని ఎవరిదాన్నా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందువల్ల ఎప్పుడైనా సరే కొంచెం జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారనమాట, భార్యకి కోపం వచ్చిన వెంటనే భర్తగారు తగ్గి భార్యామణి జగదీశ్వరి రాజేశ్వరి కామేశ్వరి పాహి అని ప్రార్థించాలి. అప్పుడప్పుడు భర్తగారి కోపం వచ్చినప్పుడు భార్యామణి జగదీశ్వర నాదేశ్వర మహేశ్వర పాహి అనాలి. అలా అయితే ఇదిగో మనకి మళ్ళీ
గుంటూరు వాసుల వల్లే కాపురాలు చక్కగా హాయిగా సుఖంగా ఉంటాయి, ఏ తగాదాలు ఉండవు.
ఇప్పుడు ఆయన చిరునవ్వు రవి పార్వతి పరమ దుర్మార్గుడు ఈ దారుకుడు ఎంతోమంది ప్రాణం తీస్తున్నాడు. నీకు తెలిసి సుప్రియుడు ఆయన భార్య ఎంత గొప్పవాడో, అర్ధనారీశ్వరులమైన మనల్ని నిరంతరం పూజిస్తూ ఉంటారు. వాళ్ళు వ్యాపారం చేయగా వచ్చిన ధనంతో ఎన్నో గుళ్ళు కట్టించారు, ఎన్నో ధర్మకార్యాలు చేశారు, ఆసుపత్రులు కట్టించారు, అన్నదానం చేశారు, నిరంతరం శివభక్తితో ఉంటారు. అటువంటి పుణ్యాత్ముల్ని ఈ దుర్మార్గులు బంధించి చంపడానికి సిద్ధపడ్డారు. అటువంటిప్పుడు రక్షించడం నా ధర్మమే కదా, నీ ధర్మమే కదా. అందుకే నేను సోలం పుచ్చుకుని దుర్మార్గులను చంపాను, ఈ మొగుడు పిల్లలను కూడా చంపుదాం అనుకుంటుంటే నువ్వు అడ్డం పడ్డావు, కానీ నీ మాటకి ఎదురుండదు, ఇంట్లో పెత్తనం అంతా నీదే, పైకి ఎన్ని కబుర్లు చెప్పినా నేను విశ్వనాథుడి కానీ అసలు విశ్వనాథేశ్వరువి నువ్వే, కాబట్టి నీ చిత్తం వచ్చినట్టు చెయ్యి, కానీ వీళ్ళ వల్ల ప్రజలకి గండం లేకుండా చెయ్యి అనగానే పార్వతి కూడా పక్కు నవ్వేసింది. ఇన్ని కబుర్లు చెబుతారు కానీ అన్నీ మీరు చేసే పనులు మీరే చేసి ఆఖరి పెత్తనం నాదంటారు, అమ్మో మీ తెలివితేటలు నాకు తెలియదు ఏంటండి. సరే, మీ వాక్యము సత్యం అవ్వాలి, నా వాక్యము సత్యం అవ్వాలి, మీరు పరమభక్తుల్ని రక్షిస్తారని ప్రజలు మిమ్మల్ని ప్రశంసించాలి, పార్వతి సౌభాగ్యవతిగా వరమిస్తే అది ఎప్పుడూ వ్యర్థం కాదని నన్ను ప్రజలు గుర్తించాలి. అప్పుడు ఏం చేద్దాం మనం, ఈ దారుకని దారుకుణ్ణి దుర్మార్గుల్ని క్షమించేసి వాళ్ళని కూడా దారుకావనంలో ఉండమందాం. మీ భక్తుల్ని శృంఖలాబద్ధులై ఉన్న వాళ్ళని విముక్తుల్ని చేద్దాం అని పిలిచి నాయన సుప్రియ ఇలా రా అన్నది. అమ్మా సంకెళ్ళు కదా ఎలా కదలను అనగానే నా దృష్టి పడ్డాక ఇంకా సంకెళ్ళు ఏమిటి, సంసారం అనే బంధాలే తొలగిపోతాయి, ఈ బంధాలు లెక్క అంది తల్లి. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరి చేతుల్లో కొన్న సంకెళ్ళు పట్ట పట్ట తెగిపోయి వాటంతటా ఆకాశానికి ఎగిరిపోయాయి, వాళ్ళంతా విముక్తులయ్యారు. మంచి బట్టలతో సుగంధ ద్రవ్యాలతో మెరిసిపోతూ వాళ్ళ శరీరంలో అప్పటిదాకా ఈ సముద్ర ప్రయాణం వల్ల స్నానం లేక కాళ్ళకి చేతులకి సంకెళ్ళు ఉండడం వల్ల దుర్వాసన వస్తుంది, అదంతా పోయి సువాసన రావడం మొదలుపెట్టిందనమాట. మంచి అలంకారాలతో అందంగా తయారయ్యారు. వాళ్ళంతా పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించారు. నమస్కరించాక అప్పుడు దారుకని దారుకుని పిలిచి ఈరోజు నుంచి ఈ సముద్ర ప్రయాణం చేసే వర్తకులకి సేవ చేయండి, ఇంకెప్పుడు మీరు సముద్ర ప్రయాణికుల్ని హింసించకండి, క్రూరత్వం విడిచిపెట్టండి, క్రూరత్వంతో జీవుల్ని తినమ్మా అని కూరలు వండుకు తినండి, చక్క బెండకాయ దొండకాయ ఇలాంటివి ఎంతో రుచిగా ఉంటాయి, పుచ్చకాయ రసం మధ్యాహ్నం పూట తాగితే ఆరోగ్యానికి మంచిది, దానిమ్మ పళ్ళు రసం తీసుకుని తాగితే చాలా మంచిది, మీకు ఎలాగో గ్యాస్ ట్రబుల్ లేదు కనుక, మీరు ఏది తిన్నా అరుగుతుంది కనుక, ఈరోజు నుంచి మీరు కూరలు తప్ప క్రూరత్వం విడిచిపెట్టండి, ఈ శివలింగాన్ని కలియుగ అంత వరకు పూజించండి అదృశ్య రూపంలో ఉండి. ఈశ్వర, ఈ వైశ్యోత్తముని మీద అభిమానంతో, ఇతని మీద ఉన్న భక్తితో, ఇతని మీద ఉన్న ప్రీతితో నువ్వు జ్యోతిస్వరూపంతో ఈ పార్థివలింగం నుంచి బయటకు వచ్చావు, ఇక్కడ కలియుగ అంతం వరకు కొలువై ఇతడి కొడుకుల్లో కొడుకు పేరు నాగేశ్వరుడు, అతని పేరు మీదుగా ఆ కొడుకంటే చిన్న కొడుకంటే ఆయనకు బాగా ఇష్టం కూడా అటండి, సుప్రీయుడికి నలుగురు కొడుకులు ఒకటి పేరు నాగేశ్వరుడు, ఆ నాగేశ్వరుడి పేరు మీదుగా నువ్వు కూడా నాగేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడ కొలువై ఉండు. ఎంత గొప్పదండి అమ్మ, ఈ వైశ్యునికి నలుగురు కొడుకులు ఉన్నారు, ఆఖరాడంటే చిన్నాడంటే నీకు చాలా ఇష్టంట, మా చిన్నాడంటే అంట ఆయన మీద ప్రేమతో శివుడి మెడలో ఉన్న నాగేశ్వరుడు పేరు పెట్టుకున్నాడు. అందుకని ఇతను చాలా కష్టాలు పడ్డాడు, కష్టాలు పడిన వాడికి ఆనందం కలిగించాలంటే వాళ్ళ పిల్లల్ని అనుగ్రహించాలి, వాళ్ళ చిన్నబ్బాయి అంటే ఆయనకి ఇష్టం, ఆ చిన్నబ్బాయి పేరు మీదుగా నువ్వు కొలువైతే ఇక ఆయనకి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ పుణ్యవంశాన్ని శాశ్వతం చేస్తూ వాళ్ళ చిన్నబ్బాయి పేరు మీదుగా ఇక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగంగా ఉండు, మళ్ళీ ప్రళయం వచ్చేదాకా కూడా నువ్వు ఇక్కడే ఉండు, భవిష్యత్తులో సావర్ణి మరువు పరిపాలించేదాకా నువ్వు ఇక్కడే ఉండు. ఈ రాక్షస స్త్రీ తన భర్తతో కలిసి అదృశ్య రూపంలో ఉండి ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ సత్కరించి పంపుతుంది అదృశ్య రూపంలో, దృశ్య రూపంలో ఉంటే మింగుతుంది, అదృశ్య రూపంలో ఉంటే సత్కరిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తుల్ని మాత్రం మీరు గౌరవించండి తప్ప మాట వరస కూడా హింసించకండి. తర్వాత ఈ రాక్షస స్త్రీ పిల్లలు కూడా సాత్వికులు అయిపోతారు, క్రమంగా వాళ్ళు మనుషుల్లో కలిసిపోతారు, వాళ్ళు హింస లక్షణం విడిచిపెడతారు. ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు స్వయంగా వెలసినటువంటి ఈ ఆలయంలో జ్యోతిర్లింగంగా ఉన్న పరమేశ్వరుణ్ణి నాతో కలిపి అర్చన చేసి సకల శుభాలు పొందుదురుగాక. ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ నాగేశ్వరుణ్ణి ఈ వంశాన్ని తలుచుకున్నటువంటి వాళ్ళు దివాళా ఎత్తిన వాళ్ళు కూడా వ్యాపారంలో మళ్ళీ అభివృద్ధి పొందుతారని వరం ఇచ్చిందండి అమ్మవారు. అందుకే ఎవరైనా వ్యాపారాల్లో తేడా వచ్చి ఇబ్బంది కలిగితే నాగేశ్వర జ్యోతిలింగానికి వెళ్ళి మొక్కుకునే దండం పెడతారు. ఒక్కసారి నాగేశ్వరుణ్ణి స్పృశించాక ఎందుకు పనికిరాకుండా దరిద్రుడైపోయిన వాడు కూడా మళ్ళీ యథాప్రకారంగా కోటీశ్వరుడు అయిపోతాడట. అంత గొప్ప శక్తి ఆ నాగేశ్వర జ్యోతిలింగానికి ఉన్నది. అది చాలా అపూర్వమైన లింగం. పార్వతి ఇలా అనగానే శంకరుడు కూడా మళ్ళీ ప్రసన్నుడే ఇలా అన్నాడు, నీవు పలికినట్టే అవునుగాక, నీ భక్తుల్ని రక్షించడానికి ఈ వనంలో స్థిరంగా ఉంటాను. తన వర్ణాశ్రమ ధర్మాలు పరిపాలించేవాళ్ళు నన్ను పూజించగానే వాడెవడైనా భవిష్యత్తులో చక్రవర్తి అవుతాడు. ఇది శివుడు అంటున్న మాట వినండి. అత్రమే వర్ణ ధర్మస్థ దర్శనం ప్రీతి సంయుతం కరిష్యతి చ యహ వై స చక్రవర్తి భవిష్యతి. తన వర్ణాశ్రమాలు జాగ్రత్తగా కాపాడుతూ వేదధర్మాన్ని నిలబెట్టేటటువంటి పుణ్యాత్ముడు ఇక్కడికి వచ్చి నన్ను చూడగానే రాబోయే జన్మలో మహాచక్రవర్తి యోగం పొందుతాడు. ఈ కలియుగం పూర్తయిపోతుంది, అంటే ఇప్పుడున్నటువంటి యుగం అయిపోతుంది. ఎందుకంటే అది మూడవ మనువు కాలం. ఈ కథ అంతా జరుగుతున్నది మూడవ మనువు కాలం అనమాట. మొదటి మనిషి మనువేమో స్వయంభువు, రెండోవాడు సారోచిషుడు, మూడోవాడు ఉత్తముడు. ఈ ఉత్తమ మనువు కాలం అయిపోయి క్రమంగా మళ్ళీ కొత్త సత్యయుగం ప్రారంభమవుతుంది. అప్పుడు వీరసేనుడని పేరు కలిగిన ఒక రాజు ఇక్కడికి వస్తాడు. వచ్చి తన మహాసైన్యంతో నన్ను పూజిస్తాడు. అతడు చక్రవర్తి అవుతాడు. మామూలు చక్రవర్తి కాదు, మహాచక్రవర్తి అవుతాడు. అతనికి చక్రవర్తి లాంటి కొడుకు పుడతాడు అని వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు వరాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత స్వయం ప్రతిష్ఠితులయ్యారు. నాగేశ్వర జ్యోతిర్లింగం పేరుకి జ్యోతిర్లింగమే కానీ అందులో లింగమేమో నాగేశ్వరుడు, పానవట్టం నాగేశ్వరి. అందుకే అక్కడ ప్రత్యేకంగా పార్వతి కూడా ఉండవలసిన అవసరం లేదట. తర్వాత ఈ మధ్యకాలంలో అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. కానీ ఆ లింగంలోనే శివపార్వతులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు నాగేశ్వరి నాగేశ్వరులుగా ఉంటారు. పానవట్టం నాగేశ్వరిగా, లింగం నాగేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళు. అది పరమజ్యోతిర్లింగం. జ్యోతిర్లింగ స్వరూపోహి నామ్నా నాగేశ్వర శివ నాగేశ్వరి శివాదేవి బభూ వచసతాం ప్రియౌ అని 32వ శ్లోకంలో చెప్పారు. శివుడు నాగేశ్వరుడనే జ్యోతిర్లింగ స్వరూపుడు. పార్వతి నాగేశ్వరిగా పానవట్టంగా ఉన్నది. కలియుగంలో తర్వాత ఏం చేశారంటే అమ్మవారిని విడిగా చూడటం బాగుంటుంది, కేవలం పానవట్టంగా ఉంటే అర్థం కాదనుకుని తర్వాత నాగేశ్వరి అనే పేరుతో ఒక విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. విగ్రహం ప్రతిష్ఠితం కానీ శివలింగం మాత్రం జ్యోతిర్లింగం, స్వయంభూలింగం. అది సత్పురుషులకు ఆనందం కలిగించేటటువంటి లింగం. ఆ తర్వాత ప్రళయం అయిపోయింది, మళ్ళీ సత్యయుగం కృతయుగం ప్రారంభమయ్యింది. ఆ కాలంలో నిషధ దేశాన్ని వీరసేనుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలించేవాడు. ఏది నాలుగవ మనువు కాలంలో. నాలుగవ మనువు పేరు తామసుడు, మూడవ వాడు ఉత్తముడు. ఉత్తమ మనువు కాలంలో ఈ లింగం వచ్చింది. నాలుగవ మనువు తామసుడు అనేటటువంటి వాడు మనువయ్యాడు. ఈ తామస మను కాలంలో వీరసేనుడు అనే రాజు నిషధ దేశాన్ని పరిపాలించేవాడు. అతడు పరమ శివప్రియుడు, మంచి పరాక్రమవంతుడు. ఆయన సముద్ర ప్రయాణం చేస్తూ ఈ లింగ దర్శనానికి వచ్చాడు. లింగాన్ని భక్తితో పూజించాడు. అప్పుడు ఈశ్వరుడు ఆనందపడిపోయి, నేను నీకు పాశుపతమనే అస్త్రమిస్తున్నాను, అద్భుతమైనటువంటి ఈ అస్త్రం వల్ల నీకు శత్రువులతో ఏ ఇబ్బంది ఉండదు, ఎటువంటి శత్రువు నీ మీదకు వచ్చినా నీవు ఈ పాశుపతాస్త్రాన్ని వాడి మీద ప్రయోగిస్తే వాడు నాశనం అయిపోతాడు, నిన్ను రక్షిస్తున్నాను, ఇంకా నీకేం కావాలని అడిగట. నాకు ఒక గొప్ప కొడుక్కు కావాలి, ఆ కుమారుడి పేరు జగత్ ప్రసిద్ధికి ఎక్కాలి, భూమి ఉన్నంతకాలం ప్రజలు అతన్ని తలుచుకోవాలి, అతన్ని తలుచుకున్నవాడికి కలిభయం తొలగాలి అన్నాడు. తథాస్తు అన్నాడు శివుడు. ఆ వీరసేనుడికే ఒక మహావీరుడైనటువంటి కొడుకు పుట్టాడు. ఆయనే నలచక్రవర్తి. వీరసేనుడి కొడుకు కనుక వైరసేని అంటారు, నలుడు అని ఆయనకి పేరు. ఈ నలచక్రవర్తి దమయంత్రి పెళ్లి చేసుకున్నాడు. అందుకే నలుడిని తలుచుకుంటే కలిభయం లేకుండా ఉండడానికి మూల కారణం శివుడు వీరసేనుడికి వరం ఇవ్వడమే అనమాట. అందుకే మీకు చూడండి, వీరసేన పుత్రుడు నలుడనేవాడు మహావీరుడు అని చెప్తారే మనకి నిషధ దేశాధీశుడని. ఆ నిషధ దేశాధీశుడు నాగేశ్వర జ్యోతిర్లింగ అనుగ్రహంతో పుట్టినవాడు. కలియుగంలో శత్రుభయం, కలిభయం, సర్పభయం తొలగాలంటే ఆయన్ని తలుచుకోవాలన్నమాట. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ. మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో వ్యాసుడు ఒక శ్లోకం అందించాడు. ఆ శ్లోకం చదువుకుంటే చాలు మనకి
సకల శుభాలు కలుగుతాయి అన్నమాట. ఎవరెవరు వాళ్ళు? కర్కోటకస్య నాగస్య, నాగస్వరూపుడు అని కర్కోటకుడు. కర్కోటకుడు అనే ఒక నాగేంద్రుడు. దమయంత్యా, దమయంతి పేరు. నలస్యచ, నలుని యొక్క. ఆ తర్వాత ఋతుపర్ణస్య రాజర్షే, రాజఋషి అయిన ఋతుపర్ణుడు. కీర్తనం, వీళ్ళందరినీ తలుచుకోవడం ఉందే కలినాశనం. చెప్పండి అందరూ కూడా శ్లోకం. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ మహానుభావుల పేర్లు తలుచుకుంటే కలి తొలగిపోతుందన్నమాట. అందులో ఒకటి కర్కోటకుడు, తర్వాత దమయంతి, ఆ తర్వాత నలచక్రవర్తి, ఋతుపర్ణ మహారాజు. ఋతుపర్ణుడు ఎంత గొప్పవాడండి, చెట్టు మీద నాకులన్నీ లెక్కెట్టేసేవాట. అలా చెట్టు చూడగానే ఈ చెట్టు కింద నాకులున్నాయని చెప్పేవాట. అంతటి లెక్క పెట్టే శక్తి ఉన్న మహాత్ముడే. వీళ్ళని తలుచుకుంటే మనకి కలిదోషం తొలగిపోతుంది. కీర్తనము అంటే తలుచుకోవటం. ఎవరిని తలుచుకోవాలి? ఈ పైన చెప్పిన వాళ్ళందరినీ. వీళ్ళని కీర్తిస్తే, వీళ్ళని భక్తితో తలుచుకుంటే కలిపురుషుడు మనల్ని ఏమీ చెయ్యడు. కలియుగంలో కలిపురుషుడు చేసే దుష్కృత్యాలన్నీ నీ కావు. ఈ కలిపురుషుడు మనకి భక్తి లేకుండా చేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, దంపతుల మధ్యలో తగాదాలు పెడతాడు, డబ్బు పిచ్చి పెరిగేలా చేస్తాడు, హింస ప్రబలేలా చేస్తాడు, ఒకళ్ళొకళ్ళు క్రూరులు పొడుచుకుంటారు. తల్లిదండ్రుల మీద పిల్లలకి, పిల్లల మీద తల్లిదండ్రులకి భక్తి ఉండదు. సంధ్యావందనం లుప్తమైపోతుంది, గాయత్రి జపం ఉండదు, చెయ్యకూడని పనులు చేస్తారు ఎక్కడ పడితే అక్కడ. ఇంకా మహాభయంకరం ఏమిటంటే ఇళ్లలో పితృదేవతలకి తద్దినాలు పెట్టారు, అది కూడా వ్యర్థం అనుకుంటారు. నాస్తికవాదం పెరిగిపోతుంది. ఆ సమయంలో ఇవి తలుచుకుంటే, ఇందాక చెప్పినటువంటి వాళ్ళని తలుచుకుంటే, తలుచుకున్న వాళ్ళని మాత్రం ఈ కలిపురుషుడు ఏమీ చెయ్యడు, వీళ్ళకి కలిభయం ఉండదు. పాపాత్ముల వజ్రో విన్నో వీడు పుణ్యాత్ముడు అవుతాడు. వీడి శరీరం విడిచిపెట్టాక నరకానికి వెళ్ళాడు. అతి భయంకరమైన గరుడ పురాణములో చెప్పబడిన యమ బాధలు, యమ యాతనలు, నరక బాధలు తొలగాలంటే వీళ్ళని తలుచుకోవాలి. తలుచుకుంటే చాలు, కలిపురుషుడి భయం పూర్తిగా తొలగిపోతుంది. వీడు కృతయుగంలో మానవుడు ఎలా ధర్మములాచరించి పుణ్యాత్ముడై ఉత్తమ గతులు కెళ్ళాడో అటువంటి గతులు కడతాట. ఆచరణ లేకపోయినా కూడా గతులు కడతాట. కలియుగంలో మనం కృతయుగ ధర్మములు ఏం చేయగలుగుతామండి? కృతయుగములో చేసిన యజ్ఞములు, కృతయుగంలో చేసిన దానములు, కృతయుగంలో చేసిన స్నాన సంధ్యావందనాదులు, దేవాలయ దర్శనాలు, ఇవి కలియుగంలో చెయ్యలేము. అయినప్పటికీ ఈ పుణ్యాత్ముల్ని తలుచుకుంటే అవి చెయ్యడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది కనుక ఈ జన్మలో వాడు నరక విముక్తి పొంది శాశ్వతమైన కైవల్యం పొందగలుగుతాడు. కనుక వాళ్ళని తలుచుకోవాలి. ఈ నాగేశ్వర ఆవిర్భావ ఘట్టం చాలా గొప్పది. మహానుభావుడైన ఈశ్వరుడే దానికి మహిమని చెప్పాడు. ఈ జ్యోతిర్లింగాలలో శ్రేష్టమైనది నాగేశ్వర రూపం. ఈ రూపం వ్యాపారాభివృద్ధిని ఇస్తుంది, దివాళా తీసిన వాడిని కోటీశ్వరుణ్ణి చేస్తుంది, కలిదోషం తొలగిస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది. బుద్ధిమంతుడు శ్రద్ధగా విని ఇతరులకు చెప్పి ఇతరులకు దీన్ని పంపేవాడు కోరికలు తీర్చుకుంటాడు. కొంతమంది మా సత్సంగంలో సభ్యులు ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇవాళ నేను ఈ పురాణం చెప్పగానే మర్నాటికి వాటి అన్నింటినీ క్లుప్తంగా పాయింట్స్ రాసి భక్తులకి పంచిపెడుతున్నారండి వాళ్ళు. ఇప్పుడు నిన్న చెప్పిన పురాణం ఉంది, శివలింగ కథ. ఆ కథలో ఉన్న ముఖ్యమైనవి చెప్పిన నేను కూడా మర్చిపోతున్నానేమో, వాడు మర్చిపోవట్లేదు అనమాట. పేరులతో సైతిగా రాస్తున్నారు, దాన్ని అందరికీ షేర్ చేస్తున్నారు. దానివల్ల ఎంతోమందికి లాభం అవుతోంది. అలా ఇతరులకి పంపేటటువంటి వాడు ఈ వ్రాయసగాళ్ళు ఉంటారే, లేఖకులు అంటారు వాళ్ళని. లేఖయంతీహచ నరాహ తేషాం వాసస్త్రివిష్టపే, ఇలా రాసి ఇతరులకు షేర్ చేసేవాళ్ళు ఉంటారే ఈ వాట్సాప్ల్లో వాటిలో. అటువంటి వాళ్ళు శాశ్వత కైవల్యం పొందుతారట. వాళ్ళ కోసం స్పెషల్ సీటు పెడతాడు బ్రహ్మదేవుడు. మన సీట్లు కాదు, ఈ దిక్కుమాల కుర్చీలు కట్టి రెండు రోజులు కూర్చుంటే విరిగిపోతాయి. ఇవి ఫైబరు, అక్కడ ఫైబర్ కాదు, ఎప్పటికీ నాశనము లేని ముక్తికి సంబంధించిన ఆసనాలు శ్రీమన్నారాయణుడు బ్రహ్మకిస్తాడు, బ్రహ్మగారు మనకు కేటాయిస్తాడు. అంటే రాయడం ఎంత లాభం ఆలోచించండి. చదవడం కంటే వినడం మంచిదట, వినడం కంటే చెప్పడం మంచిదట, చెప్పడం కంటే వ్రాయడం మంచిదట. అలా అందరినీ తరింపజేసేది ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది 30వ అధ్యాయంలో శివపురాణంలో చెప్పబడిన గొప్ప గ్రంథం.